ಪಿಂಗಳ ಶಕ್ತಿ ಪ್ರವಾಹವು ಸುಷುಮ್ನ ಶಕ್ತಿ ಪ್ರವಾಹವು. కానీ ఈ మూడు శక్తిధారలను జీవితానికి పనికొచ్చేటటువంటి ఈ మూడు ప్రాణశక్తిధారలను ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలను కలిపి ఒక సారథిలాగా ఉపయోగించుకునేటటువంటి వ్యక్తి ఉండాలి. అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మొత్తం పది. ఈ పది ఇంద్రియాలను రథములలాగా ఉపయోగించుకునేవాడు దశరథుడు. అంచేత దశరథుడు అనేటటువంటి వ్యక్తి అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలను ఉపయోగించుకుంటూ కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటటువంటి మూడు నాడులను సుషుమ్న, ఇడ, పింగళాన్ని ఉపయోగించుకునేటటువంటి జీవించే కళ రామాయణం. అంచేత రామాయణము అనేటటువంటిది గాయత్రీ మంత్రానికి వివేచన. వాల్మీకి ద్వారా గాయత్రి మంత్రానికి ఇచ్చినటువంటి కమెంటరీ. ఎలా ఇచ్చాడు కమెంటరీ? గాయత్రి మంత్రంలోని ఒక్కొక్క అక్షరాన్ని తీసుకున్నాడు, ఆ అక్షరంతో మొదలయ్యే ఒక శ్లోకం రాశాడు. ఇందాక మనం చదివిన శ్లోకాలు అలాంటివే. మొదటి శ్లోకము తాతో మొదలైంది, తర్వాత శ్లోకము సాతో మొదలైంది. అలాగే గాయత్రి మంత్రం యొక్క 24 అక్షరాలతో 24 శ్లోకాలను ముందు కూర్చాడు వాల్మీకి. కూర్చిన తర్వాత ఏం చేశాడు, ఒక్కొక్క శ్లోకానికి ఎక్స్ప్లెనేషన్గా 1000 శ్లోకాలు రాశాడు. తా అనే అక్షరానికి ఒక శ్లోకం ఇందాక మనం చదువుకున్నాం, వాల్మీకి నారదుణ్ణి ప్రశ్నించాడు అని. ఫస్ట్ శ్లోక దానికి ఎక్స్ప్లెనేషన్గా 1000 శ్లోకాలు ఇచ్చాడు ఆయన. అందుకోసమే ఐ ట్రైడ్ మై కొంచెం మీకు ఇంట్రెస్ట్ కలగజేస్తే ఇంకా మీరు చదువుకోండి అది. తర్వాత అఫ్ కోర్స్ ఐఎమ్ అవైలబుల్ బోత్ ఇన్ ద వెబ్సైట్ అండ్ హియర్ ఆల్సో టు గివ్ యూ ఏ ఎక్స్ప్లెనేషన్. కానీ అందులో ఉన్నదంతా చెప్పాలి అంటే మాత్రం ఒక నాకు 1 ఇయర్ టైం ఇవ్వాలి, మీరు రావాలి. కష్టం కదా అది. కానీ ప్రిన్సిపల్ అర్థమైంది కదా, గాయత్రి మంత్రములోని ఒక్కొక్క అక్షరాన్ని తీసుకుని ముందు 24 శ్లోకాలు రాశాడు, దాన్నే గాయత్రి రామాయణం అంటాం. ఈ గాయత్రి రామాయణంలోని ఒక్కొక్క శ్లోకానికి మళ్ళా 1000 శ్లోకాలు రాశాడు ఆయన యాజ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్. అప్పుడు మొత్తం 8000 శ్లోకాలు అయ్యాయి, 24000 శ్లోకాలు అయ్యాయి అది రామాయణం. ఈ రామాయణంలో, ఈ గాయత్రి రామాయణంలో 24 శ్లోకాలు ఉన్నాయి. 24000 శ్లోకాలు కాదు, 24 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో మొదటి 8 శ్లోకాలు జాగ్రత్త అవస్థలో మనం ఎలా జీవించాలో చెప్తాయి. తర్వాత 8 శ్లోకాలు స్వప్నావస్థలో ఎలా జీవించాలో చెప్తాయి. తర్వాత 8 శ్లోకాలు నిద్రావస్థలో ఎలా జీవించాలో చెప్తాయి. అంటే మనం బతికి ఉండగా మూడు రకాలైనటువంటి చేతనత్వంలోనే ఉంటాం. జాగ్రత్త అవస్థలో అయినా ఉంటాం, స్వప్నావస్థలోనే ఉంటాం, లేకపోతే నిద్రావస్థలో అయినా ఉంటాం. దీనిని ఉపయోగించుకోవటానికి మొదటి శ్లోకంలో ఆయన ఏం చెప్పాడు అంటే, వాల్మీకి నారదుణ్ణి ప్రశ్నించాడు, అది అక్కడ మొదటి శ్లోకంలో అర్థం. దానికి సాధకులుగా మనం ఏం నేర్చుకోవాలి అంటే తపస్సు చేసుకోవాలి, స్వాధ్యాయం చేసుకోవాలి. సాధకులుగా అంటే నా ఉద్దేశం భగవత్ సాధకులుగా కాదు. మీరు ఏ ప్రొఫెషన్ చేయదలుచుకుంటే ఆ ప్రొఫెషన్లో మీకు పైకి రావాలి అంటే అది ఒక తపస్సుగా భావించుకోవాలి మీరు. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి విషయాలను అధ్యయనం చేయాలి, స్వాధ్యాయం చేయాలి. అంటే ఏంటి, ప్రాక్టీస్ అండ్ స్టడీ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అన్నాడు. నువ్వు ఏ సైకాలజిస్ట్నైనా ఇంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ ఇవ్వగలడా? మీరు ఏదైనా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ దెన్ లెర్న్ మోర్, స్వాధ్యాయ, అగైన్ ప్రాక్టీస్, లెర్న్ మోర్, అగైన్ ప్రాక్టీస్. అది ఫస్ట్ శ్లోక. సెకండ్ శ్లోక ఏంటి అక్కడ, రాక్షసులను చంపినటువంటి రాముణ్ణి ఋషులు ఇంద్రుణ్ణి ఎలా పూజించారో అలా పూజించారు. రాక్షసులను చంపినటువంటి రాముడిని ఋషులు పూజించారు. ఎలా పూజించారు? ఇంద్రుణ్ణి ఎలా పూజించారో అలా పూజించారు అని చెప్తాడు. ఇక్కడ రాక్షసులు అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, యజ్ఞీయ ప్రక్రియకి అడ్డు తగిలేవాడు రాక్షసులు. యజ్ఞీయ ప్రక్రియ అంటే గీతలో కృష్ణుడు ఏం చెప్తాడు అంటే ఛందస్సుల్లో నేను గాయత్రి ఛందస్సును అని, యజ్ఞములలో నేను జపయజ్ఞాన్ని అని. అంచేత బెస్ట్ యజ్ఞం ఏంటి అంటే గాయత్రి మంత్ర జపము, అంతకంటే గొప్ప యజ్ఞం మీరు చేయలేరు. ఇది చెయ్యొచ్చు చెయ్యండి అని నేను చెప్పినా మీరు చేయలేదు అంటే మీరు ఎవరు? రాక్షసులు. అంచేత యజ్ఞాన్ని చెయ్యనటువంటి వాళ్ళు. యజ్ఞఘ్నాన్ అంటే యజ్ఞానికి అడ్డు తగిలేవారనే కాదు, యజ్ఞాన్ని చేయని వాళ్ళు కూడా. అంచేత మొట్టమొదట ఫార్ములా ఇందులో ఏం చెప్తున్నాడు అంటే గాయత్రి మంత్ర జపాన్ని చెయ్యండి అని. గాయత్రి మంత్ర జపమే కాకుండా నేను మీకు ఇంకా కొన్ని విశేషమైనటువంటి సాధనలు ఇచ్చాను, కనీసం ఒక సంవత్సరం పాటు మీరు చెయ్యండి అది మినిమం. తర్వాత మీరు మానగలిగితే మానండి, 1 ఇయర్ మాత్రం మీరు బలవంతంగా చేయండి. అంటే ఒకళ్ళు అడిగారు, మాస్టారు మేము ఒక కథ విన్నాము, చాలా కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక జ్యోతిష్ శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళాట. ఏం పర్వాలేదయ్యా, 6 నెలలు చూసుకో, తర్వాత అన్నీ సరిపోతాయన్నట్టు. అంటే 6 నెలల తర్వాత నా బాధలన్నీ పోతాయా అని అడిగాట. అది నాకు తెలియదు కానీ నువ్వు దానికి అలవాటు పడిపోతావు అన్నాడు. అలాగా మీరు ఒక సంవత్సరం పాటు ఈ సాధనలు చేస్తే మీరు దీనికి అలవాటు పడిపోయి తర్వాత దీన్ని మానకుండా చేస్తారేమో అని నా ఆశ. అంచేత ఏమేం చెప్పాను నేను, ఖేచరి ముద్ర ఒకటి చెప్పాను, శ్వాసని గమనించుకోండి అని చెప్పాను, ఇది నిరంతరం మీరు చేయవలసింది. దాని తర్వాత ఒకే చోట ఒకే సంఖ్యలో ఒకే టైంలో గాయత్రి మంత్రాన్ని చేసుకోండి. ఇది చేస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీ మార్గంలో మీరు ఉన్నతి స్థానానికి వెళ్తారు. దీని తర్వాత ఏం చెప్పాడు అక్కడ విశ్వామిత్రుడు, రాముణ్ణి శివుని యొక్క ఆ ధనుసు చూడు అన్నాడు. అంటే ఇక్కడ సాధనాత్మకంగా మీరు ఏం నేర్చుకోవాలి అంటే, మీకు ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద ప్రాబ్లం, సీ ది ప్రాబ్లం. సీ ది ప్రాబ్లం అంటే అండర్స్టాండ్ ది ప్రాబ్లం, దెన్ ట్రై టు సాల్వ్ ఇట్. అంటే ముందు ఆ ప్రాబ్లమ్ని చూసి ఆ సమస్యను అవగాహన చేసుకుని తర్వాత దాన్ని సాల్వ్ చేయటానికి ప్రయత్నించండి. ఇది కాక ఇంకొక రహస్యార్థం ఉంది అక్కడ. ధనస్సు అంటే వెన్నుపూస, వెన్నుపూస మీద 6 చక్రాలు ఉన్నాయి. ఏ సమస్యనైనా దానికి సంబంధించినటువంటి చక్రముతో మీరు కలపగలిగితే ఆ సమస్య అక్కడే సాల్వ్ అయిపోతుంది. అక్కడే దాన్నే మనము ఆధ్యాత్మిక విద్యలో సంకల్ప సిద్ధి అంటాం. అనుకున్నావు, ఆ చక్రంతో లింక్ పెట్టుకున్నావు, నీకు కావాల్సింది జరిగిపోతుంది. అది ఎలా చేయాలి అంటే ఆ చక్ర విద్య గురించి చెప్తూ సుందరకాండ అనేటటువంటి చక్ర విద్యలో, అంటే మూలాధారము నుంచి సహస్రారానికి వెళ్ళి సహస్రారము నుంచి తిరిగి మళ్ళీ మూలాధారానికి వెళ్ళే ప్రక్రియ సుందరకాండ. కానీ ప్రక్రియ మొత్తము మీరు ఖేచరి ముద్ర వేసుకుంటే చాలు, మీరు చేయాల్సింది ఏం లేదు. ఏరోప్లేన్లో వెళ్ళి కూర్చున్నాక మీరేం చేయాలి? మీరేం చేయకలే, ఖేచరి ఇక్కడ ఎక్కటానికి వెళ్ళేంత వరకు వెళ్ళాలి, అక్కడ మళ్ళీ దిగాలి, మధ్యన ఏం చేయాలి అంటే ఖేచరి. అంచేత నాలిక వెనక్కి పెట్టి మీరు కనుక మీ వెన్నుపూసలో ఉన్నటువంటి చక్రాలను చూసుకుంటే మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళవచ్చు, సముద్రాన్ని దాటవచ్చు. మరోతే మేము పెట్టుకున్నాం మాస్టారు మేమేం దాటలేదే, ఒక రోజులు ఎక్కడ దాటుతారు? మీరు ఇంజనీర్ అవ్వాలంటేనే ముందు 12 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదవాలి, దాని తర్వాత 5 సంవత్సరాలు అంటే మొత్తం 17 సంవత్సరాలు చదివితే బోర్డు ఇంజనీర్లు అవుతారు. అంటే బోర్డు ఇంజనీర్లను తిట్టాననుకోకండి, నేను చక్ర విద్యతో పోల్చి బోర్డు అంటున్నాను. నాకంటే గొప్పవాడిని, నాకు ఇంజనీరింగ్ రాదు అంచేత చక్రాలతో కనుక మన కోరికల్ని కలుపుకోగలిగితే మన కోరికలు తీరిపోతాయి. ఇదంతా కాకుండా లాస్ట్న నిద్రాస్థితిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాడు. ఆ నిద్రాస్థితిని ఉపయోగించుకోవటానికి యోగ నిద్ర అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధన ఉన్నది. ఆ సాధనానికి ఆధారమైనది శ్వాసను గమనించటమే. చేత శ్వాసను గమనిస్తూ పడుకున్న వాళ్ళు యోగ నిద్ర చేసినట్టే, కానీ యోగ నిద్రపోతే సరిపోదు. మంత్రి రాజు చైనాగారం వరకు వెళ్ళాలి. మంత్రి అంటే వేక్ఫుల్ కాన్షియస్నెస్, జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి మనస్సు. నిద్రపోతున్నప్పుడు కనుక రాజుగారి చైనాగారానికి వెళ్ళగలిగితే, రాజుగారి చైనాగారం ఎక్కడ ఉన్నది అంటే హృదయములో మంత్రపుష్పలను చెప్తాడు. ఇక్కడ ఒక సన్నటి మెరుపులాగా ఒక బిందువు ఉంటుంది అని. ఆ బిందువుని శిరస్సులో ఉన్నటువంటి థర్డ్ వెంట్రికల్ అని ఒక గుహ ఉంది శిరస్సులో. ఇక్కడ పిలక ఎక్కడుంటుందో దాని కింద ఉంటుంది. అంచేత ఇక్కడున్నటువంటి ఈ బిందువుని మీరు కనుక ఇక్కడికి తీసుకువెళ్ళగలిగితే అప్పుడే నిద్ర వస్తుంది మీకు. అక్కడికి వెళ్ళకపోతే నిద్ర రాదు. కనుక మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి భోంచేసి నిద్రపోవాలి కనుక. ఇంతతో ఆపుతున్నాను నేను. ఇంతవరకు చెప్పింది నేను ఇవాళ రామాయణం గురించి 4 శ్లోకాలే. రేపు మిగతా 4 జాగ్రత్తావస్థల శ్లోకాలు చెప్పాక పంచకోశ సాధనలోకి అడుగు పెడతాను. జై గురుదేవ్.